దశరథుడు నన్ను శాసించచ్చు, పెద్ద కొడుకుని శాసించచ్చు, లక్ష్మణుణ్ణి శాసించచ్చు, భరతుణ్ణి అనుగ్రహించచ్చు, సుమిత్రని శాసించచ్చు భార్యని, సీతని శాసించచ్చు, కోడల్ని శాసించచ్చు. మనందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. యశధర్మ సనాతన అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ ఎ ఫాదర్, తండ్రి మాత్రమే కుటుంబమునకు యజమాని. ఆయన ఎలా చెప్తే అలా ప్రవర్తించడం నేర్చుకో. మీకు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నేను ప్రత్యేకించి ఈ విషయంలో వ్యాఖ్యానం చెయ్యడానికి ఇష్టపడలేదు, కానీ మీరు గుండెల మీద చెయ్యేసుకుని నిష్పక్షపాతంగా ఆలోచించండి. భర్త మాట వినక ప్రతి విషయంలోనూ తనకే తెలుసుననుకుని అక్కరలేని ప్రతి విషయంలో వేలు పెట్టి మాట్లాడి భర్త ఒకటి చెప్తే వినకుండా తన మాటే నెగ్గాలని పౌరుషాలకు పోయినటువంటి స్త్రీలు కుటుంబాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ లోకంలో. ఎందుకు పోతున్నారు అలాగా అంటే కుటుంబాధిపతి మాట వినాలనేటటువంటి ధర్మం తప్పిపోవడం వల్ల పోతున్నారు. ఇది నేర్చుకో. ఈ సందేశాన్ని రామాయణంలో ఎక్కడా స్పష్టంగా ఏమనకుండా మహర్షి ఎంత అందంగా మాట్లాడారో చూడండి. నీ గౌరవం ఎప్పుడో తెలుసా, నువ్వు భర్తకి అణిగి ఉన్నప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా, భర్తకి సలహా చెప్పినప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా, ఆయన చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఆయన చెయ్యలేదని మూతింత పెంచినప్పుడు నువ్వు గౌరవనీయురాలవు కాదు. నిర్దాక్షిణ్యమైన మాట చాలా శృతిమెత్తగా చెప్పాడే. అందుకని నీకు అధికారం ఎక్కడుంది, నాకు అధికారం ఎక్కడుందమ్మా దశరథుణ్ణి తప్పు పట్టడానికి? తప్పు పట్టి మాట్లాడడం ధర్మమా? నేను గౌరవం అనుభవించలేదు, నేను సుఖం అనుభవించలేదు అని నువ్వు అనవచ్చా జ్యేష్ఠపత్నివి? నిజంగా అటువంటి వాడైతే, సత్కారము చెయ్యడంలో తిరస్కరించేవాడైతే పాయసంలో సగభాగం నీకెందుకు ఇచ్చాడమ్మా, జ్యేష్ఠపత్నివని ఎందుకు గౌరవించాడమ్మా? ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. ఎంత బాధలో ఉన్నా గబుక్కుని భర్త పట్ల తిరస్కరించినటువంటి మాట భార్య వెంట రావాల్సినటువంటి అవసరము మాత్రము ఉండకూడదు. చాలా మనం ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవలసిన శ్లోకం కదండి. ఇంకంతకన్నా చెప్తే నేను పురుషపక్ష పాత్ర అనుకునే ప్రమాదం ఉంది, అందుకని నేను చెప్పను. సో ఈ మాట చెప్పి ఆయన అంటాడు, అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమత్వమి అభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాం సుదుఃఖం అని. నాయన లక్ష్మణ, నీకు కూడా ఒక్క విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నేనేమిటో నీకంత బాగా ఇంకా అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను రా లక్ష్మణ అని మనస్సులో అనుకుని ఎంత సున్నితంగా మాట్లాడతాడో చూడండి. మీరు రామాయణం బాగా చదవడం అలవాటు అయిపోయింది అనుకోండి, రామాయణం బాగా చదవడం అంటే ఈ సర్గలేం బట్టి వచ్చేయక్కర్లేదు, ఈ శ్లోకాలన్నీ బట్టి ఏం వచ్చేయక్కర్లేదు. రామ హృదయం మీకు అర్థమైంది అనుకోండి, మీరు మాట్లాడడంలో కూడా ఇంత అందంగానూ మాట్లాడగలరు. ఆ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీణ మీటుతున్నట్టు, అబ్బా ఆయన మాట్లాడుతుంటే భలే గమ్మత్తుగా అందంగా ఉంటుందండి అని 10 మంది వినేటట్టు మాట్లాడతారు. కానీ ఆ మాటల్లో చాలా ధర్మం ఉంటుంది, చాలా వాతలుంటాయి, కానీ పైకి తెలియో పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. అందుకని ఎంత అందంగా అంటాడో చూడండి. ధర్మార్థకామా కలుతాతలోకే సమీక్షితా ధర్మ ఫలోదయేషు తే తత్ర సర్వేస్యు రసంశయం మే భార్యేవ వశ్యాభిమతాసు పుత్ర. లక్ష్మణ నీకొక్క ధర్మం చెప్తాను విను. ధర్మము అర్థము కామము అని 3 ఉంటాయి, పురుషార్థాల్లో 1. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నావనుకో అది అర్థకామాల్ని తీసుకొచ్చేస్తుంది. లక్ష్మణ, ధర్మాన్ని పక్కన పెట్టేసి అర్థాన్ని కామాన్ని పట్టుకున్నావనుకో అది అర్ధకామాల్ని తేవడం మాట నాకు తెలియదు, కానీ నువ్వు పట్టుకున్నటువంటి అర్థం ధర్మాన్ని వదిలిపెట్టుకున్న అర్థం లోకద్వేషాన్ని తీసుకొస్తుంది, లోకనిందని, కామన్ని పతనాన్ని తీసుకొస్తుంది. లక్ష్మణ, ధర్మం ఎటువంటిదో తెలుసా, భార్య లాంటిది అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాం అంటే మన వాళ్ళు అందుకే ఒక మాట అంటారు, భార్యని కామ్యపత్ని అని మన శాస్త్రంలో పిలవరు, ఈవిడన ధర్మపత్ని అని చెప్తారు. ధర్మపత్ని అంటే ఏమిటో తెలుసా అండి? ధర్మపత్ని అంటే పత్నిని మీరు తీసుకున్నారనుకోండి. అందుకే మనం అందరం కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాం. ధర్మబద్ధమైనటువంటి పత్ని ఇంటికొస్తే ఆవిడ చేత అర్థం వస్తుంది. అర్థం ఏది? ప్రపంచంలో అర్థము అన్నదానికి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానం ఏమిటో తెలుసా అండి? మీరు సంపాదించినటువంటి డబ్బు అర్థము కాదు. మీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా శాస్త్రము దాన్ని అర్థమని అంగీకరించదు. దానికి శాస్త్రంలో పేరు కర్మఫలము. మీరు ఇత పూర్వం ఏదో పుణ్యం చేశారు, ఆ పుణ్యం ఈ జన్మలో మీకు తీసుకొచ్చి 4 రూపాయలుగా కనపడేటట్టు చేస్తోంది. అందుకని గృహములు కానీ, పొలములు కానీ, భూమి కానీ, గనులు కానీ, ద్రవ్యము కానీ, బంగారము కానీ, వాహనములు కానీ, ఇదేది అర్థము కాదు. ఏది అర్థము? కొడుకు అర్థము. ఎందుకని కొడుకు అర్థం? ఎంత కష్టంలో మీరుండండి, పుత్రగాత్ర పరిష్వంగం తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి శరీరం పడిపోయిన తరువాత తండ్రిని ఉత్తమ లోకాలకి పంపించగలిగిన శక్తి కొడుకు ఒక్కడికే ఉంది, గయాశ్రాద్ధం పెట్టి. అందుకని అర్థము అంటే కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? ధర్మపత్నిలోంచే రావాలి. వేరొక చోట నుంచి వస్తే వాడిని ధర్మబద్ధమైన సంతానం అనరు. వాడు తన ధర్మపత్ని ఎందే రావాలి. అందుకని ధర్మమును ఆశ్రయించి అర్థం ఉంది. ఈ ధర్మమును ఆశ్రయించినటువంటి అర్థంలో పైకి కనపడకుండా కామం తీరిపోతాం. అర్థం రావడానికి ఫలితం, దానికి ముందు ప్రాతిపదిక ఏది? కామమే. అందుకని ధర్మబద్ధమైన కామము అర్థము వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు? అర్ధకామములు ధర్మముతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు. ధర్మపత్ని అర్ధకామములను తెచ్చినట్టు ధర్మమును పట్టుకున్నప్పుడు అర్ధకామములను తెచ్చుకోవచ్చు. కానీ ఆ ధర్మమును పక్కన పెట్టి అర్థం తెచ్చుకుంటే లోక నింద దాని ఫలితమని శాస్త్రం చెప్తోంది. అందుకని నాకు ఇవాళ ధర్మం అక్కర్లేదు, నాన్నగారి మాట వినను అని నువ్వు బాణాలు వేయడం ఎందుకురా? నేనే తీసి వేయగలను బాణాలు. వేసి నేను సింహాసనం మీద కూర్చుంటే లోకం కోడై కూస్తుంది. ఇన్ని గుణాలున్నాయి, ఇన్ని గుణాలున్నాయనుకున్న రాముడు రాజ్యం కోసం తండ్రిని ఖైదు చేశాడంటుంది. రామాయణం వాల్మీకి రాయరు, మనం చెప్పుకోం. అయోధ్యకాండ చెప్పుకుంటే బయట వర్షం పడదు. ఇంత గొప్ప ఫలితంతో మనం లోపలికి రాం. రామాయణానికి అంత శక్తి ఉండదు. ఇంత శక్తి ఇప్పటికీ రామాయణానికి ఉండిపోయింది అంటే రాముడు పట్టుకున్న ధర్మం. అందుకని ధర్మబద్ధమైన అర్థమే నాకు కావాలి, ధర్మబద్ధమైన కామమే నాకు కావాలి. నువ్వు చెప్తున్నటువంటి రాజ్యం ధర్మము కాని, ధర్మబద్ధము కాని రాజ్యం. అందుకని నాకు అక్కర్లేదు లక్ష్మణ. ఎటువంటి నిర్ణయాలు చూడండి, నిజంగా రాముడి మాటలు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో అంత గొప్పగా, అంత అందంగా ఎలా మాట్లాడ. ఇప్పుడు ఎవరు దాన్ని తిరస్కరించి మాట్లాడగలరు చెప్పండి? ఏకకాలమునందు కౌశల్యకి జవాబు చెప్పాడు, ఇటు లక్ష్మణుడికి జవాబు చెప్పాడు. చెప్పి అందుచేత నాకు కావలసినటువంటిది ఏదైనా ఉంటే నేను చేసేటటువంటి పని ఒక్కటే చేస్తాను. ఏది? గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ప్రహర్ష్యాద్యది వపి కామాత్ యద్వాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కష్టం న కుర్యా ధనృశం సవృత్తి. తండ్రి చెప్పినటువంటి మాట కొడుకు పాటించడం ధర్మం. తండ్రి గారు సంతోషంలో చెప్పారా? తండ్రి గారు కోపంలో చెప్పారా? తండ్రి గారు కామంలో చెప్పారా? ఇవన్నీ ఆలోచించి ధర్మ నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు కాదు. శాస్త్రం ఏం చెప్పిందంటే తండ్రి మాట విను, తండ్రి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పిన మాట విను, తండ్రి కోపంలో చెప్పినప్పుడు మాట వినకు. ఇన్నేం చెప్పలేదు. తండ్రి కామానికి వశుడయ్యాడు, తండ్రి కైకయ్యతో విషయ సుఖాలను భవిస్తున్నాడు, యవ్వనంలో ఉన్న కైక తండ్రికి కావలసి వచ్చింది, నీకెందుకురా ఇన్ని మాటలు అనడు. కామంతో ఉన్నా, క్రోధంతో ఉన్నా, హర్షంతో ఉన్నా నాన్నగారు చెప్పిన మాట అనువర్తించడమే నాకు శాసనం. నిన్న నాన్నగారు పిలిచి సంతోషంతో రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ నాన్నగారు పిలిచి నాన్న 14 ఏళ్ళు అడవికెళ్ళరా అంటే కామంతో ఉన్న నాన్నగారా? ఏ అప్పుడు కామంతో లేరా నాన్నగారు? అంటే నీకు పనికొస్తే నాన్నగారు మంచివారు, నీకు పనికి రాకపోతే నాన్నగారు కామంతో ఉన్నవారు. ఇదే నీకు అర్థమైన ధర్మం అని కఠినంగా అనడు, చాలా మృదువుగా మాట్లాడతాడు. అందుకని లక్ష్మణ నాకు కావలసింది ఏదో తెలుసా? నాన్నగారి మాట పాటించడమే నాకు కావాలి. అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయాన్ని తీసుకుని ఉన్నాను. నిజంగా అందుకే అన్నాడండి మారీచుడు మహానుభావుడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నాడు. రాముడంటే పోత పోసేసిన ధర్మమయ్యా బాబు, ఆయన జోలికి వెళ్ళలేము. అందుకే కారణం, అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మాలు ఆలోచిస్తాడు. అందుకే రాముడిని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. అందుకే మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను, రామ అన్న మాటే సత్యధర్మములతో మల్టిప్లై అయిపోయి ఒక బాంబు ఎలా ఉంటుందో శక్తితోటి అది అలా ఉంటుంది. ఏమండి బాంబు పెట్టారు అన్నారు అనుకోండి, ఏం పర్వాలేదు లేదు అంతా చల్లగా ఉంది ఎక్కడ ఇక్కడెక్కడ అగ్గిపెట్టి కూడా లేదని మీరు ప్రశాంతంగా ఉంటారా? బాంబు పెట్టారంటే పారిపోతారంతే, ఎందుకని ఏమో పేలుతుందేమో అని. అలా రామనామం కూడా అంతే, సత్యధర్మములతో పట్టుపట్టి ఉండిపోతుంది. అది మీరు పలకడం ప్రారంభించారనుకోండి దాని శక్తి జనరేట్ అవ్వడం మొదలవుతుంది. మీరు రోజు ఎందుకు మనందరం శ్రీరా శ్రీరామ రామ అని రోజు రామనామం ఎందుకు చెప్తున్నాం అంటే, నామం చెప్పడం చేత అందులోంచి ఆ శక్తి బయటికి ప్రచోదనం అవుతుంది, ఆ శక్తి అనుగ్రహ రూపమైపోతుంది. ఇవాళ వర్షం పడింది, వర్షం పడడం అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం వర్షంగా వస్తుంది. అందుకని రామాయణం ఇంతమంది అమాయకంగా వింటున్నారు, ఇంతమంది 8:30కి బయలుదేరే ముందు కూడా సంతోషంగా రామనామం చెప్తున్నారు, నామానికి నామి వశుడైపోతాడు, రాముడు సంతోషించాడు, అయోధ్యకాండ శక్తి చూపించాలనుకున్నాడు, వీళ్ళందరినీ కలపాలనుకున్నాడు, కానీ పరమ పుణ్యప్రదంగా కలపాలనుకున్నాడు. ఇవాళ దివ్యాక్షతలన్నిటినీ కూడా అక్కడ కురిపించాడు, వాటిని కాలితో తొక్కి పృష్ఠభాగంతో నొక్కకూడదు కనుక లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నాడు. అక్షతలు పృథివీలోకి వెడతాయి, వెళ్ళడం చేత ఈ ఆలయ ప్రాంగణం మరింత శక్తివంతం అయిపోతుంది. రేపు వెళ్ళి మనం అక్కడ కూర్చుంటాం, మీకు తెలియకుండానే రామనామపు శక్తి మీ శరీరంలోకి ప్రవహించడం ప్రారంభమైపోతుంది. ఇంతకన్నా రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఇంకా నేను ఏ రకంగా చెప్పను. అందుకని ఇది రామాయణానికి ఉండేటటువంటి గొప్పతనం. అందుకని రాముడు అంటాడు, నాయనా నీకు ఒక్క విషయం చెప్తాను చూడు, ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి మాట యథార్థము అని నువ్వు నమ్మగలిగితే, సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక వివృత్యర్థే సోస్తు సంభార సంభ్రమ. నువ్వు నాకు ఏదైతే అభిషేకం చేద్దామని తీసుకొచ్చి ఇక్కడ వస్తువులన్నింటినీ సిద్ధం చేసినప్పుడు వాటినన్నింటినీ తీసుకొచ్చి పెట్టడంలో మా అన్నయ్యకి అభిషేకం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది, యువరాజు అవుతాడని సంతోషపడిపోతూ నువ్వు అవన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టావో, వాటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని తీసేయడంలో మళ్ళీ శ్రద్ధ చూపించు, అభిషేక సంభారాలన్నీ నువ్వు తీసేస్తే నేను సంతోషిస్తానన్నాడు. అంటే ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడో చూడండి. అవి తీసేస్తుంటే ఇవేనండి నాకు అభిషేకం చేసే, చూసారా ఎలా తీసేస్తున్నారో అని ఇలా 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 కళ్ళే ఆయన నిలిపేసుకోడు అని. మై చీరాజిన ధరే జటామండలధారిణి గతేరణ్యంచ కైకయ్య భవిష్యతి మనస్సుఖ. నేను అరణ్యానికి తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలో తెలుసా లక్ష్మణ? నేను వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. మీరు ఈ బహుశా నేను అనుకుంటున్నాను ఈ మాట రాముడు తప్ప ఎవరు చెప్పలేరు. నిజంగా రామాయణం బాగా అర్థమైతే ఈ పాటికి రామాయణానికి ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 800 సార్లు ఇవ్వాలి దీనికి. ఎంత గొప్ప శ్లోకం చెప్పాడో చూడండి ఆయన, అమ్మ మనస్సుకి బాధ కలగకూడదు, అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి, అమ్మకి అనుమానం అనేటటువంటి దుఃఖం రాకూడదు, ఈ అభిషేక సంభారాలు తీయించేసేయన్నాడు. ఎవరికి ఈ అనుమానం అన్న దుఃఖం ఉంటుంది చెప్పండి? ఇంకా అభిషేక సంభారాలు అక్కడుండి సింహాసనాన్ని ఇంకా తుడుస్తూ అన్నిటినీ రెడీ చేస్తూ ఇంకా తోరణాలు కడుతూ రాముడు లక్ష్మణుడు కౌసల్య సీతమ్మ అందరూ కలిసి కౌసల్య అంతఃపురంలో ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, బెంగ ఎవరికి ఉంటుంది? కైకమ్మకు ఉంటుంది. ఎందుకని? అమ్మో వెడతాడో వెళ్ళడో, ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అన్న అస్త్రాలు ఇచ్చారు, కొంప తీసి ఏ బాణాలన్నా తొడుగుతాడేమో ధనస్సుకి, తిరగబడి దశరథ మహారాజు గారిని ఖైదు చేస్తే నేను చేసిన ప్రయత్నం అంతా ఏమైపోవాలి? మందర ఏది చెప్పిందో అది నిజం అవుతుంది, భరతుడు అడవికి పారిపోవాలి, నేను జైల్లో కూర్చోవాలి. అందుకని రామచంద్రమూర్తి ఒకవేళ తన నారికి బాణం తొడుగుతాడేమో అని అమ్మ అనుమానపడుతుంది. కైక అని అనడు, మా అమ్మ అనుమానపడుతుంది. అనుమానం వచ్చిన కొద్దీ అమ్మకి దుఃఖం వస్తుంది. అమ్మ దుఃఖపడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, కౌసల్యకి కైకకి భేదాన్ని రాముడు ఇప్పుడైనా ఏదైనా పాటించాడా? పాటిస్తే ఈ మాట రాముడు అనగలడా తన నోటి వెంట? ఇది రాముడి క్యారెక్టర్. రాముడంత గొప్పవాడు అని మహర్షి ఎక్కడైనా సర్టిఫికెట్లు ఇచ్చారా? ఇవ్వరు. ఏది జరిగిందో చెప్తారంతే. ఇలా నరుడిగా మాట్లాడడం ఎంత గొప్ప, ఇది రాముడంటే. అందుకని తొందరగా ఈ సంభారాలన్నీ పక్కకి తీసేసాయి. అమ్మ మనస్సులో అనుమానం అనేటటువంటి దుఃఖం ఎంత మాత్రమూ రాకూడదు. నీకు ఇంకొక మాట చెప్పనా లక్ష్మణ, నన్ను భరతుణ్ణి అమ్మ ఎప్పుడూ ఒక్కలాగే చూసింది. ఎప్పుడైనా కైకమ్మ భరతుడిని ఎక్కువ ప్రేమించి రాముణ్ణి తక్కువ ప్రేమించిన సంఘటన నీకు తెలుసా ఒక్కటే? అంటే లక్ష్మణుడు ఏమనాలి? తెలీదన్నయ్యా అనాలి. మీరు ఊహించుకోవాలి ఒక్కసారి లోపలికెళ్ళి. అంటే రాముడు అంటాడు, మరి ఇంతకాలం ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను ఉపవాసం చెయ్యన్న నాన్నగారు, ఇంతమంది నేను తెల్లవారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ పట్టాభిషేకం చెయ్యను అంటే అర్థం ఉంది 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని అదే కైకమ్మ తన నోటితో అందంటే, సత్యబద్ధుడై ఇంత మహారాజైనా ఏమీ చేయలేక నన్ను వెళ్ళిపోమ్మంటున్నాడంటే, ఒక్కటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సుఖదుఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చకించచ్చిదాభూతం నను దైవస్య కర్మతత్. సుఖమవని దుఃఖమవని శుభమవని అశుభమవని ఏదవని వెనక నుండి శాసించేటటువంటి వాడు దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏం చేయలేవు. ఇవాళ కైక వెనకాతల ఉండి నన్ను అరణ్యానికి పంపిస్తున్నవాడు దైవం పంపిస్తున్నాడు. లేకపోతే ఎన్నడూ నన్ను భరతుడి కన్నా వేరుగా చూడని కైకమ్మ ఇవాళ అరణ్యవాసం చెయ్యమని ఎందుకు అడుగుతుంది? అందుచేత అసంకల్పితమే వేహా యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్. రామ, ఒక మంచి పని చేద్దాము అనుకుంటే దానికి ఒక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పని. మనం ఏం చేస్తాం, సాధారణంగా ఏదైనా ఒక ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఏదో ఒకరి రూపంలో రావాలి. వస్తే మనం ఏం చేస్తాం, వారి మీద అగ్నిహోత్రం కురిపించేస్తాం. రాముడు ఎలా చూస్తాడో చూడండి. ప్రతిబంధకం వచ్చింది అంటే ఈశ్వరుడు ప్రతిబంధక రూపంలో ఈ పని జరగకుండా ఎందుకో కొంతకాలం ఆపాడు. అలా ఆపడంలో కూడా ఏదో మేలుండొచ్చు. అందుకని ఆ ప్రతిబంధక రూపకంలో ఇవాళ కైకమ్మ నోటి వెంట 14 సంవత్సరాలు నేను అరణ్యవాసానికి వెళ్ళాలని పలికించినటువంటి పలుకు వెనకాల ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఈ కంటికి కనపడడు. నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? అందుకని అనుదైవస్య కర్మతత్ నమస్కారం చేసి ఆ భగవానుడు ఎలా సంకల్పించాడో దానికి అనుగుణంగా నువ్వు నడవాలయ్యా లక్ష్మణ అన్నారు. అంటే ఈ మాటలు విన్నాడు లక్ష్మణమూర్తి, ఈ మాటలు విన్నాడు, విన్నది కౌసల్య. కానీ ఇంత ధర్మబద్ధంగా మాట్లాడేటప్పటికీ కౌసల్య తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది, వింటోంది. కానీ ఇంకా దీనిలో ఉన్న సారాన్ని దుందుడుకుతన ఉండిపోయి ఇంకా బాగా ధర్మం సత్యం అర్థం కానటువంటి రీతిలో ఉండిపోయిన పిల్లవాడు కదా లక్ష్మణుడు. అందుకని ఒక పక్క రాముడి మాటలు చెప్తుంటే కుడి ఎడం చేత్తో ధనస్సు పట్టుకున్నట్ట, దాట్టిగా దాన్ని నొక్కేస్తున్నట్ట, కుడి చెయ్యి ఏనుగు తొండంలో ఇలా ఊపుతున్నట్ట అస్తస్తమానం. అంటే ఏంటి, నువ్వు ఇలా పర్మిషన్ ఇస్తే తీసేస్తాను. అందుకని ఇలా ఊపుతున్నట్ట కుడి చేతిని, పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నట్ట, పాదాలు అసహనంగా కదుపుతూ అంటాడు, అన్నయ్య నీకే చిల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు చెప్పడం. ఒక పక్క నుంచి దశరథ మహారాజు గారు, కైకమ్మ అంత వృద్ధుడైన తండ్రికి యవ్వనంలో ఉన్న కైకమ్మ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా కైకమ్మకి? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా దశరథ మహారాజు గారికి? నిన్న రాత్రి నిన్ను పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడా? రాత్రి కైకమ్మ దగ్గరికి వెళ్ళాడా? రాత్రికి రాత్రి 2 వరాలు అడిగేసిందా? అందుకని సత్యధర్మాలతో బద్ధుడైపోయాడా? అందుకని భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాడా? నిన్ను వెళ్ళిపోమ్మంటాడా? తండ్రి మాట నిలబెట్టడం నీ ధర్మమా? అందుకని నువ్వు ఇన్ని శస్త్రాలు ఇంత మహోత్తముడివి, ఇన్ని గుణాలు ఉన్నా చేతకాని వాళ్ళ దుంపలు తింటూ తేనె తాగుతూ అడవిలో తిరుగుతావా? ఏమిటనయ చేతకాని మాటలు ఎవడనయా దైవం? ఏది వచ్చి కనపడమని నాకు? కనపడకపోతే నువ్వేమంటున్నావు, కనపడడం ఎలా యుద్ధం చేస్తావని కదా అంటున్నాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను, నాకు అవకాశమే. నువ్వు చెప్పావు కదా, నేను చెప్తున్నాను. దైవం ఉన్నాడు, దైవం తప్పించాడని కదా నువ్వు అంటున్నావు. ఏదో ఒక్క అవకాశమే, దైవం నిలబడతాడో పురుషకారం లక్ష్మణుడు నిలబడతాడో చూపిస్తాను. ధనస్సుకి బాణాలు తొడుగుతానన్నయ్యా, తొడిగి విడిచిపెట్టానా? లక్ష్మణుడి ఫస్ట్ ఎగిరిపోయే కుత్తుక దశరథ మహారాజు గారిది. దశరథుడి తల తెంపేస్తాను, కైక తల తెంపేస్తాను, నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. ఏ దైవం అడ్డొచ్చి కదా ఆగిపోయిందంటున్నావు, ఏదా దైవం అడ్డొచ్చి ఆపమనం? అప్పుడు కూడా నన్ను నిగ్రహించగలిగాడనుకో దైవం ఉన్నాడని ఒప్పుకుంటాను. దైవమో పురుషకారమో, లక్ష్మణుడన్నా నెగ్గాలి, ఈశ్వరుడన్నా నెగ్గాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నెగ్గాలి. అందుకనే నాకు అవకాశం ఈ అన్నయ్య. అంతేకాని పౌరుష ప్రతాపాలు చాటు చేసుకుని ధర్మం 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 సత్యం 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 ఈ మాటలు పట్టుకుని చేతకాని వెళ్ళి అడవిలికి వెళ్ళిపోవడం ఏంటన్నయ్య? ఇంకెందుకన్నయ్య ఈ బాహువులు నా మిత్రులందరికీ దానాలు చేయడం చేతకానప్పుడు ఈ చేతులు ఎందుకు, వీటికి ఉడుములతో ఉడుము చర్మంతో చేసిన తొడుగులు ఎందుకు, ఇంత పెద్ద ధనస్సు ఎందుకు, ఈ అక్షయమాన తూనీరం ఎందుకు? నిన్ను ప్రతిఘటించినటువంటి వాళ్ళ యొక్క ఆ కుట్రని మనం భేదించలేకపోతే చేతకాని వాళ్ళలా ఈ మొలకో పెద్ద పెద్ద కత్తులు ఎందుకు, ఇవన్నీ తీసి మూట కట్టి అవతల బారేసి సత్యధర్మాలని బ్రహ్మదండం పట్టు కూర్చుంటే పోలేదు అన్నయ్యా? ఏటన్నయ్యా ఈ చేతకాని మాటలు, నువ్వు మాట్లాడకేలాగా నాకు అసహ్యం వేస్తోంది. నాకు నువ్వు చెప్పినటువంటి మాట ఎంత మాత్రమో నచ్చలేదు. నువ్వు అనుమతి నేను చూపిస్తాను పురుషకారం అంటే ఏమిటో. ఈశ్వరుడున్నాడో పురుషకారం ఉందో రెండిటిలో ఏదో నేను తేలుస్తాను. అన్నయ్యా నువ్వు అనుజ్ఞని, దశరథ మహారాజు గారి మీద యుద్ధం ప్రకటిస్తానన్నాడు. రాముడు అన్నాడు నువ్వు మళ్ళీ పొరపాటు పడుతున్నావు, చేసినది దైవమే. దశరథ మహారాజు గారికి ఎప్పుడూ నా యందున్నది పరిపూర్ణమైన ప్రేమే, కైకకున్నది పరిపూర్ణమైన ప్రేమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వెయ్యడం. లక్ష్మణ నీకు ఇంకొకసారి చెప్తున్నాను, దశరథ మహారాజు గారి మాట నిలబెట్టి, దశరథ మహారాజు గారు ఆడినటువంటి మాట యందు ఆయన్ని నిలబెట్టి 14 ఏళ్ళు అరణ్యమునకు వెళ్ళిపోవడం మినహా నాకు ఇంకొక మార్గం లేదు. అందుకని నేను అరణ్యమునకే వెళ్ళిపోతాను. అమ్మా తండ్రి మాట తప్పడం నాకు ఇష్టం లేదు. నేను శిరస్సు ఉంచి నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను, నాకు మంగళం చే, నాకు ఆశీర్వచనం చేసి నన్ను పంపించమ్మా అన్నాడు. అంటే ఆవిడంది పక్కన లక్ష్మణుడు ఉద్రేకపడిపోతున్నాడు కదా, అందుకని ఆవిడికి కొంచెం అవకాశం కలిసింది కౌసల్యకి. అందుకని ఆవిడంది సరే నువ్వు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని 1 to 10 మాటలు అంటున్నావు రామా, నువ్వు వెళ్ళిపో, కానీ నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎందుకని నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నాకు ఇక్కడ దశరథ మహారాజు గారు నన్ను సక్రమంగా చూస్తాడని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆక్రోశాన్ని తీరుస్తాడని, నా కన్నుల నీరు తుడుస్తాడని నాకు నమ్మకం లేదు. అందుకని నన్ను నీతోనన్నా తీసుకెళ్ళు, లేదా నేను విషం తాగి మరణిస్తాను. రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి నువ్వు బయలుదేరండి. రాముడు అన్నాడు అమ్మవంక చూసి, భర్తుక్కిల పరిచ్ఛాగో నృశంస కేవలం స్త్రియాహ నభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. అమ్మ నీకొక్క మాట చెప్తున్నాను, ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగానైనా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస, చూడగాని ఛీ అనవలసినటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ పేరెత్తడానికి కూడా వీల్లేదు. దశరథ మహారాజు గారు జీవించి ఉండగా ఆయన పట్టమహిషివై భర్తని విడిచిపెట్టి బిడ్డలతో వెళ్ళిపోతానని భర్తని నింద చేస్తావా? అమ్మా నువ్వు ఒక్కనాటికి ఆ మాట అనకూడదు. యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మ సనాతన. ఎంతకాలం దశరథ మహారాజు గారు జీవించి ఉంటారో అంతకాలం నువ్వు దశరథ మహారాజు గారి శుశ్రూష చేయవలసింది. అందుకని నువ్వు దశరథ మహారాజు గారు జీవించి ఉండగా నాతో వస్తాను, ఇక్కడ సుఖం ఉండదు అక్కడ సుఖం ఉంటుందన్న మాట నీ నోటి వెంట రాకూడదు. ఈ మాట నేను అంగీకరించను. వ్రతోపవాసానిరత యానారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాపగతిర్భవేత్. అమ్మా నీకు వేదం చెప్పినటువంటి ఒక పరమ సత్యమైన మాట చెప్తున్నాను. ఎన్ని వ్రతములు చెయ్యని, ఎన్ని నోములు పట్టని, ఎన్ని పూజలు చెయ్యని, ఎన్ని దేవుళ్ళని ఆరాధించని, తన భర్త మనస్సు గుర్తిరిగి భర్తకి ఆనందం కలిగేటట్టుగా ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ, మిగిలినవి ఎన్ని చేసినా చిట్ట చివర ఆవిడ పొందేది నరకాన్ని మాత్రమే పొందుతుంది. ఎన్ని పుణ్యములు చేసినా ఆ స్త్రీకి ఆ పుణ్యములు ఫలించవు. ఎందుకని అన్నిటికన్నా గొప్పది భర్తని అనువర్తించడమే. భర్త శుశ్రూషయా నారి లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్తా దేవపూజనాత్. ఎన్నడూ జీవించి ఉండగా ఒక్క దేవతకి ఇలా నమస్కారం చెయ్యకపోయినా, పూజ చెయ్యకపోయినా, నోము చెయ్యకపోయినా, వ్రతం చెయ్యకపోయినా, భర్తని అనువర్తించి భర్త యందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ, ఒకవేళ భర్త పాపి కావచ్చు, అటువంటి స్త్రీ చిట్ట చివర మాత్రం స్వర్గాన్నే పొందుతుంది. బ్రతికున్నంత కాలం పూజలు చేసినా భర్త మనస్సుని అర్థం చేసుకోకుండా భర్త మనస్సు కష్టపడేటట్టు ప్రవర్తించిన స్త్రీ, ఈ పూజల వల్ల ఈశన్ మాత్రం ఫలితం రాదు కదా, నరకాన్ని పొందుతుంది. ఆనాడు కౌసల్యకి చెప్పాడు, అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికి జగత్తుకంతటికీ చెప్తున్నాడు. ఈ మాటలు ప్రతివారు జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అయోధ్యకాండ ఎవరు చదవాలి అంటే అయోధ్యకాండ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వారు చదవాలి, ప్రతివారు వినాలి. వింటే ఏమవుతుంది, జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుకని అమ్మ నీ నోటి వెంట ఆ మాట రాకూడదు, నేను వినకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, దశరథ మహారాజు గారి యొక్క సేవ చెయ్యాలి, నేను ధర్మంలో నిలబడాలంటే నువ్వు ధర్మంలో నిలబడాలంటే మనకిద్దరికీ ఉన్నటువంటిది ఒక్కటే ఒక్క అవకాశం, నువ్వు నాకు ఆశీర్వచనం చెయ్యి. తల్లివి కనుక నన్ను రక్షించేదేదో తెలుసా, నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెడితే నీ నోటి వెంట వచ్చినటువంటి మంగళకరమైన వాక్ ఉందే, ఆశీర్వచనం ఉందే, అది నన్ను కాపాడుతుంది. అందుకనమ్మా నన్ను నాకు ఆశీర్వచనం చేసి పంపమ్మా అని అమ్మ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి అమ్మకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అప్పుడు కౌసల్య మెత్తపడింది. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేత సర్షపాన్ ఉప సంపాదయామాస కౌసల్య పరమాంగన. ఆ తల్లి వెంటనే తెల్లటి ఆవాలు తెప్పించింది, పెరుగు తెప్పించింది, తెల్లటి పువ్వులతో ఉన్నటువంటి దండలు తెప్పించింది, అగ్నిహోత్రాన్ని అగ్నికార్యాన్ని ప్రారంభం చేసి వేదం బాగా చదువుకున్నటువంటి తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుణ్ణి పిలిచి హోమం చేసి అక్షతలు తెచ్చి కుమారుడి యొక్క శిరస్సు మీద ఉంచింది. శిరస్సు మీద ఉంచి ఇప్పుడు కౌసల్య తాను చెయ్యవలసినటువంటి పని చేసి ధర్మంలో నిలబడింది. ఇది కౌసల్యకి కైకేయికి తేడా. కౌసల్య కూడా వైక్లభ్యాన్ని పొందుతుంది ఆ స్థాయిలో, అది తప్పు కాదు కూడా. ఏ స్త్రీ అయినా అటువంటి సమయంలో గబుక్కుని నోటి వెంట రాకూడని మాట, పొరపాటు ప్రవర్తన జరగచ్చు, కానీ ధర్మం విన్న తర్వాత దిద్దుకుంటుంది కౌసల్య, దిద్దుకోదు కైకమ్మ. దేవతలు అందుకే ఎవరిని ఆవేశించారంటే కైకమ్మను ఆవేశించారు. రజోగుణ ప్రవృత్తి ఎక్కువైపోతే పెద్దలు కనపడినప్పుడు నమస్కారం చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి మదంతో ప్రవర్తించడం అలవాటైతే, నీ శిరస్సు వంచడం నీకు కష్టమైపోతే, నీకు విన్నటువంటి 4 మంచి మాటల్ని మంచి మాటలుగా ఒప్పుకుని నిజాయితీ నీలో తగ్గిపోతే, అహంకారం పెరిగిపోతే దుష్కార్యాలు జరగడానికి దేవతలు నిందించుకుంటారు. ఎంచుకున్న నాడు అప్రతిష్ట తీసుకొచ్చి నీ ఖాతాలో మూట కడతారు. కైకగా బ్రతకాలనుకుంటావో కౌసల్యగా బ్రతకాలనుకుంటావో నీ ఇష్టం. ఇది రాముడు చెప్పినప్పుడు విన్న కౌసల్యకున్న గొప్పతనం, వినని కైకేయికున్నటువంటి పాపం. ఇది మహర్షి ఎంత అందంగా విశదీకరిస్తారో చూడండి. ఈ మాటలు చెప్పిన తరువాత తల్లి ఆ అక్షతలు తీసి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీదుంచి ఒక్కసారి ఆశీర్వచనం చేసింది. నాయనా, నిన్ను సూర్యుడు రక్షించాలి, చంద్రుడు రక్షించాలి, అశ్వినీ దేవతలు రక్షించాలి, భూమి రక్షించాలి, ఆకాశం రక్షించాలి, దిక్కులు రక్షించాలి, గృహదేవతలు రక్షించాలి, రాక్షసులు రక్షించాలి, నా చేత ఇక్కడ పూజింపబడుతున్నటువంటి ఆ విషక్రిములు అన్నీ కూడా, తేళ్ళు, జెర్రులు, పావులు, భూమి మీద పాకేవి, చీమలు, చెట్లు, చామలు, నదులు, నీళ్లు, బురద, ఏనుగులు, మొసళ్ళు, సింహాలు, ఆఖరికి సంవత్సరము, ఋతువులు, నెలలు, మాసములు, తిథులు, నక్షత్రములు, ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి రామా అంది. ఎంత గొప్ప ఆశీర్వచనం చేసిందో చూడండి. అసలు నిజంగా అయోధ్యకాండలో సీత అయోధ్యలో ఆ కౌసల్యాదేవి ఆశీర్వచనం చేసినటువంటి 25వ సర్గని ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు, ఇంట్లో బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక్కసారి మనస్సులో తలుచుకుని పిల్లలకి ఆశీర్వచనం టైంకి చేయడం కుదరకపోయినా, ఇవాళున్న రోజుల్లో వాళ్ళు పెద్ద చాకీ మూటలు పట్టుకుని 7 వెళ్ళిపోవాలి కనుక, పోని కనీసం భగవంతుడి దగ్గర కూర్చుని ఒకనాడు కౌసల్య చేసినటువంటి ఆ ఆశీర్వచనాన్ని మనస్సులో చదువుకుంటే బిడ్డలకి ఎంత అంగరక్ష అవుతుందో చూడండి. అంత గొప్ప ఆశీర్వచనాన్ని చేశావిడంది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. తీన్ విక్రమాన్ క్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం.
ఋతుస్సాగరా ద్వీప వేదా లోకా దిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శరసి భామిని గంధైశ్చాపి సమాలభ్య రామ రామ మాయ తలోచనా అని ఒక్కసారి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. ఆ వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. మహానుభావుడైనటువంటి ఆ శ్రీమహా ఇంద్రుడు రాక్షసుల్ని సంహరించినటువంటి సమయమైనటువంటి ఆ అమృతోత్పాదన సమయంలో ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో అది నీకు లభించుగాక. మూడు పాదముల చేత ఈ లోకములన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళము లభించిందో అటువంటి మంగళము నీకు లభించుగాక అని ఆ మంగళం చేసి అక్షతలు ఆ పిల్లవాని శిరస్సు మీదించి ఆశీర్వచనం చేసింది. ఇవాళ నేను ఇలా చెప్పానని నేను విమర్శించాను అని దయచేసి ఎవరు అనుకోకండి. ఇవాళ ఆశీర్వచనాలు కూడా ఎంత అసహ్యకరంగా తయారైంటే నేను కొన్నిళ్లలో చూశాను. ఆ ఆశీర్వచనానికి అర్థం ఉండదు. పిల్లలు వచ్చి తల్లికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన తర్వాత ఏమిటో పిల్లల తల మీద రెండు చేతులు పెట్టి ఏమిటి చెప్తారో తెలియదు, అక్కడి నుంచి ఏమిటో వాళ్ళ చేతులు వాళ్ళు ముద్దెట్టుకోవడం, ఉంగరాలు ముద్దులెట్టుకోవడం, అలా ఎవరూ చెప్పలేదండి. నీ ఉంగరాలు నువ్వు ముద్దెట్టుకోవడం ఏమిటి, నీ వేళ్ళు ముద్దెట్టుకోవడం ఏమిటి, ఏడో పిచ్చి చేష్టితములు తప్ప అది తల్లిదండ్రులు ఆశీర్వచనం చేసే విధానమే అది. అవి అలా ఆశీర్వచనాలు చేయమని ఎక్కడా చెప్పలేదు. ఆరు శ్లోకాలు 25వ సర్గ నేర్చుకో, నువ్వు తల్లివైనందుకు తండ్రి అయినందుకు 25వ సర్గ నేర్చుకో. ఇందులో కనీసం మంగళం 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 అన్న మాట ఎక్కడొచ్చిందో ఆ సర్గలో ఉన్నటువంటి మాటలు పిల్లలు ప్రయాణంలో వెడుతున్నప్పుడు ఈ సర్గ చదువు, ఈ పిల్లలకి ఎందుకు ప్రమాదం వస్తుంది. రామాయణం నీకు అభయం ఇచ్చింది. పిల్లలు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ ఆశీర్వచనం చేసేసేయచ్చు. ఇది చదివితే చాలు వాళ్ళకి శ్రీరామ రక్ష. అంత గొప్ప మంగళాన్ని తల్లి పెట్టిన తరువాత బయలుదేరి మహానుభావుడు రామచంద్రమూర్తి అక్కడి నుంచి ఒక్కసారి అమ్మకి ప్రదక్షిణం చేశారు. తథాచ దేవ్యాస కృత ప్రదక్షిణం నిపీడ్యమాతుశ్చరణౌ పునః పునః జగామ సీతా నిలయం మహాయశాః సగ సరాఘవ ప్రజ్వలిత స్వయశ్రియా. అగ్నిహోత్రం ప్రకాశిస్తున్నట్టుగా తన కాంతి చేత ప్రకాశింపచేస్తూ మార్గాన్ని అమ్మకి ప్రదక్షిణం చేసి అమ్మ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని అమ్మకి నమస్కారం చేసిన తరువాత కైకేయీ అక్కడి నుంచి సీతమ్మ తల్లి యొక్క మందిరానికి చేరుకున్నారు. చేరుకుంటే ఇప్పటి వరకు కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం ధైర్యంగానే ఉంటారు. పెద్ద ఎక్కడా కూడా వైక్లభ్యాన్ని పొంది కన్నుల వెంట నీరది ఏం రాదు. కానీ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తడబడిపోయారట, ముఖం వివర్ణం అయిపోయిందట. రాముడు దేవుడైతే అలా అవుతుందా? రాముడు కూడా మనుష్యుడే అని మీరు రామాయణం చదివితేనే అవుతుంది. మీరు ఎవరి దగ్గరైనా దాచచ్చు, కానీ ఏదైనా మీ భార్య దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా దాచలేక మీ ముఖం మారిపోతే మీ మనస్సులు కలిసినట్టు లెక్క. మీ భార్య దగ్గర కూడా దాచేయగలిగితే అది మీకు అవలక్షణం, లక్షణం కాదు. అందుకని అంత నేను కఠినంగా మాట్లాడుతుంటాను, వాల్మీకి సున్నితంగా మాట్లాడుతుంటారు. అందుకని సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం ముఖం వివర్ణం అయిపోయిందట రామచంద్రమూర్తికి. సీతమ్మ ఎదురొచ్చింది. ఎదురొచ్చి ఏమి మహాప్రభో. అప్పుడు సీతమ్మ పట్టాభిషేకం అయిపోయింది అనుకుంటాను, చాలా సంతోషం అండి మీకు స్వీట్ ఉండానని లోపలికి వెళ్ళి గబగబా తెచ్చి నోట్లో పెట్టకూడదు. రాముడు ఎలా విషన్నవదనాన్ని పొందాడో సీతమ్మలా గ్రహించగలగాలి. ఎందుకని మహర్షో మాట అన్నారు, వీళ్ళిద్దరూ హృదయాలతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారన్నారు. మరి ఇప్పుడు రాముడు చెప్పకపోయినా సీతమ్మకి అర్థమైతే హృదయాలతో మాట్లాడుకున్నట్టు. అంతేగాని మీరు చెప్పలేదు అందుకు స్వీడు తెచ్చాను ఆ కోపం అందనుకోండి, అంటే ఇంకా హృదయాలతో మాట్లాడుకున్నాడు. బాలకాండలో చెప్పిన ఆఖరి సర్గ తప్పనమాట. అందుకని ఎంత అందంగా ఉంటాయో చూడండి ఆ సర్గలు రాస్తే. సీతమ్మ తల్లి ఎదురొచ్చింది, ఏమి మీ ముఖం అలా విషన్నమైపోయింది, కాంతితో మెరిసిపోవలసినటువంటి మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది, ఏదో తప్పు చేసిన వారిలా లజ్జతో మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగినటువంటి తెల్లటి ఛత్రం మీకు పట్టాలి కదా, పట్టలేదే, మీ ముందు సింహాసనాన్ని స్వర్ణమయంగా గుర్తు కలిగిన భద్రకజన్ నడవాలి కదా, నడవట్లేదే, మీ పక్కన వందిమాగతులు ఉండి స్తోత్రం చెయ్యాలి కదా, చెయ్యడం లేదే, మీ వెనకాతల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, రావట్లేదే,
ఎంతోమంది సంతోషంతో వేడుకగా ఉత్సవంతో నడవాలి కదా, నడవట్లేదే రామా, మీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడిగింది. అడిగితే రాముడు తల దించుకుని అన్నాడు, సీత, మా తండ్రి గారిని రాత్రి కైకమ్మ రెండు వరాలు కోరింది. 14 సంవత్సరములు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను సీత. 2, భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నారు. నీకొక్క విషయం చెప్తున్నాను, భరతుడికి పట్టాభిషేకం చేసిన తరువాత భరతుడు ఈ రాజ్యానికి రాజవుతాడు. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. ఆయన కేవలం కోసల రాజ్యానికి రాజవడమే కాదు, మన కులమునంతటికీ కూడా శాసించగలిగినటువంటి ప్రభు అయి ఉంటాడు. నా మరిదికారు కదా అని నువ్వు చాలా తక్కువ చేసి చులకనగా లేకపోతే సంతోషంతో గబుక్కుని వదినగారిని కదా అని చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్నటువంటి స్త్రీవి, అందుకని భరతుడితో అంత చొరవగా మాట్లాడకు. ఆయన్ని ప్రభువుగా గౌరవించి ప్రవర్తించడం నేర్చుకో అంతఃపురంలో. నా తల్లి కౌసల్య యొక్క సపర్య చెయ్యి. కైకమ్మకి కౌసల్యకి భేదం నేను ఎన్నడూ చూడలేదు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, దశరథుడి యొక్క ఇతర భార్యల్ని కూడా సేవించు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ యమసదనాన్ని చేరడం కోసమని చెప్పి అన్నం తినకుండా కందుల వెంట నీరు కారుస్తుంది. మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆవిడ పాద సంవాహనం చెయ్యి అని ఈ మాటలన్నీ చెప్తే సీతమ్మ తల్లి అంది. అన్నీ విన్న తర్వాత, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినిపించాయి, కానీ ఒక్క మాట ఏమిటో తేడాగా వినిపిస్తోంది. ఏమిటో, నువ్వుండు నేనెడతానన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? మనం వెళ్ళాలనాలి కదా మీరు. ఏమిటి, నేను వెడతాను నువ్వుండు, నేను వెడతాను నువ్వుండు అంటున్నారేమిటి? ఏమిటో, కొంచెం గమ్మత్తుగా ఉంది ఈ మాట. అదేమిటి, అలా ఎందుకుంటాను నేను? మీరు మీ నాన్నగారి మాటకి కట్టుబడి ధర్మమునందు ప్రవర్తించడానికి వెడతానంటున్నారు కదా, నాకు ఓ ధర్మం తెలుసు రావా, చెప్పనా అంది. చెప్పు అన్నాడు. అంటే ఆవిడెంత అందంగా చెప్పిందో చూడండి. ఒకే ఇంటిలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, బిడ్డలుంటారు, కొడుకులుంటారు, కోడళ్ళుంటారు, కూతుళ్ళుంటారు, అల్లుడు ఉంటాడు. ఇంటి యజమాని భాగ్యాన్ని తీసుకొస్తాడు, వీళ్ళందరూ పంచుకుంటారు, అందరూ అనుభవిస్తారు. కానీ భర్తతో కష్టం కానీ సుఖం కానీ దేన్నైనా సరే పంచుకోవడానికి అన్ని కాలముల యందు భర్త కన్నా కూడా వేరుగా చూడబడడానికి వీలు లేని రీతిలో కలిసి భాగం పంచుకోవడానికి సిద్ధపడే వ్యక్తిగా వేరుగా చెప్పనటువంటిది ప్రపంచంలో భార్య ఒక్కతే. భార్య భర్త అంటే ఇద్దరు ఒకటే. భర్త కష్టంలో ఉంటే భార్య కష్టంలో ఉన్నట్టే లెక్క. అంతేగాని ఆయనకు కష్టంగానండి ఈవిడికి కష్టం ఏమిటండి అని అనకూడదు. ఇద్దరిది కష్టమే. అందుకని నువ్వు అరణ్యవాసానికి అడితే నేను వెళ్ళిపోయినట్టే. అదేంటి, నువ్వు ఇక్కడుండు, నువ్వు సేవ చెయ్యి, నువ్వు శుశ్రూష చెయ్యి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు రామా, నాకు ఆశ్చర్యంగా ఉంది. భర్తుర్ భాగ్యం తు భార్యైక ప్రాప్నోతి పురుషస్వభ అతశ్చైవాహమాధిష్ట వనే వస్తస్య మిస్యసి. అందుకని నేను అరణ్యానికి వచ్చేస్తాను నీతోటి. నా పిత నాత్మజోనాత్మ నాత్మజోనాత్మాన నా మాత నా సఖీజన ఇహ ప్రేచ్యచ నారీణాం పతిరేకోగతి సదా. తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్క చెల్లెళ్ళు కాని, కడుపున పుట్టినటువంటి బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. కష్టమైనా నిష్ఠూరమైనా స్త్రీ అనబడేటటువంటి జీవికి పొందవలసినటువంటి గమ్యస్థానము అన్నది ప్రపంచంలో ఒక్కటే, భర్త. ఆ ఒక్క గమ్యస్థానాన్ని విడిచిపెట్టి మిగిలిన వాటివి ఎన్నిటి చుట్టూ తిరిగినా నృశంసహ ఆ స్త్రీని గౌరవించడానికి వీలు లేదు. ఆవిడ పేరు పలకడానికి వీల్లేదు, ఆవిడ్ని గౌరవించడానికి వీల్లేదు. నృశంసహ కేవలం స్త్రీయాహ. నేను పతివ్రతమి, నాకు ధర్మశాస్త్రం తెలుసు. నువ్వు అడవికెడితే నేను ఎందుకుంటాను రామా, ఇక్కడ నేనుండను. పైగా సుఖం అనేని వత్సామి యథైవ భవనే పితుః అచింతయంతీ త్రీన్ లోకాన్ చింతయంతీ పతివ్రతం. రామా నీకు ఇంకొక మాట చెప్తున్నాను. హంస కారండవా కీర్ణాహ పద్మిని సాధుపుష్పితాహ ఇచ్చేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత. నీతో పాటుగా వచ్చేసిన తరువాత అక్కడ హంసకారండవాది పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో నేను ఇష్టాన్ని పొందుతాను. నీతో
కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందేటటువంటి సుఖం ముందు నాకు మూడు లోకములు తీసుకొచ్చి నాకు ధారభోజన, నీ పక్కన కూర్చున్న సుఖం రామా నాకు రాదు, అందుకని నేనుండను, నేను నీతోనే వస్తానండి. అంటే రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు నా వెంట వస్తాను, నా వెంట వస్తానంటున్నావు, నేను ఎక్కడికెడతానో తెలుసా? నేను విడుతున్నది అరణ్యవాసానికి ఎడుతున్నాను. అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అరణ్యవాసం చేసేవాడికి కొన్ని నియమాలు ఉంటాయి. అరణ్యవాసం చేసేటప్పుడు మూడు కాలముల యందు స్నానం చేయాలి. మూడు కాలముల యందు స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి అసలు ఆ ధ్వని వింటేనే భయం వేస్తుంది, అటువంటి జలపాతములు పడుతుంటాయి. ఒక్కొక్క నదిలో స్నానం చేద్దామని వెడితే అక్కడ పెద్ద బురద ఉంటుంది, కొంచెం లోపలికి వెడితే మొసళ్ళు వచ్చి పట్టుకుంటాయి. రాత్రివేళ ఈగలు రొదతో కూడినటువంటి దోమలు మొదలైనవి కొడతాయి. సరీసృపాలుంటాయి, భూమి మీద పాకేటటువంటి పాములు, తేళ్ళు, జెర్రిలు మొదలైనవి ఉంటాయి, చీమలు కొడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకోవడానికి పక్క వేసుకుందామంటే ఏం ఉండదు. రాత్రి సాయంకాలం వరకు రాలిన ఆకుల మీద పడుకోవాలి. ఎంత ధర్మం చెప్పాడో చూడండి. అసుర సంధ్య వేళ అయిపోతే చెట్టు ముట్టుకుని ఆకుపోయకూడదు. అందుకని మనం సాయంకాలం అయిపోయిన తర్వాత ఏ చెట్టు దగ్గరికి చేరుతామో ఆ చెట్టు కింద పగటిపూట ఏ ఆకులు పడ్డాయో ఆ ఆకులన్నీ దగ్గరికి కుప్పగా చేర్చుకుని ఆకుల మీద పడుకోవాలి. మనం భయంకరంగా సింహాలు గర్జన చేస్తుంటాయి, పులులు అరుస్తుంటాయి, భల్లూకాలు తిరుగుతుంటాయి, క్రూర మృగాలు సంచరిస్తుంటాయి. పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మహానుభావుడు ఎదురుపడతాడు. అరణ్యంలో ఉన్న ఆ మహానుభావుడికి నువ్వు సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆహారం దొరకదు, దొరకకపోతే ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజున కందమూలాదులు, తేనె దొరుకుతాయి, అవి మాత్రమే తినవలసి ఉంటుంది. ఒక్కొక్క చెట్టు కింద కూర్చోవలసి ఉంటుంది. ఎండని చూడకూడదు, నీడని చూడకూడదు. ఒక్కొక్క రోజున దాహం వేస్తే నీళ్లు దొరకడానికి నడుస్తుంటే నీరు దొరికే వరకు దాహంతో నడవడం ఎంత కష్టంగా ఉంటుందో సీత. అడుగు తీసి అడుగు వేస్తే ఇంతంత ముళ్ళు కాళ్ళల్లో దిగబడుతుంటాయి, రక్తం పాదముల వెంట కారుతుంటుంది. అన్ని కష్టముల పడుతూ అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసానికి తగినటువంటి జీవితం నీ జీవితం కాదు. అందుకని సీత నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి దశరథ మహారాజు గారికి, కౌసల్యకి, సుమిత్రకి, కైకమ్మకి సేవలు చేస్తుండు. సేవలు చేస్తూ నువ్వు కూడా నియమవంతురాలవై జీవితం గడుపు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి నేను తిరిగి వస్తానన్నారు. రాముడు ఎంత పరీక్ష పెడతాడో చూడండి. భార్య కదా అని సీతను తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఆవిడంది, ఏ త్వయా కీర్తిదా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణా విత్యేవతాం విద్ధి తవ స్నేహ పురస్కృతాత్. నిజంగా ఈ మాట సీతమ్మ తల్లి చెప్పడం కాదండి, నిజంగా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే నాకనిపిస్తుంది దుర్మార్గుడు ఇలాంటివన్నీ రాసిచ్చాడు అనుకుంటారనుకుంటాం. కానీ ఈ శ్లోకాన్ని తెల్ల కాగితం మీద ఎర్రసిరాతో రాసి పటం కట్టించి దాన్ని తీసుకెళ్ళి కొత్త దంపతులకి బహుమతిగా ఇవ్వాలి. ఎందుకనంటే సీతమ్మ అంటుంది ఈ శ్లోకంలో, నిజమేనయా పులులుండొచ్చు, సింహాలుండొచ్చు, ఇంతంత ముళ్ళుండొచ్చు, నీళ్లు దొరకకపోవచ్చు, ఆకుల మీద పడుకోవచ్చు, అన్నం దొరక్కపోవచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు, కానీ రామా నువ్వు పక్కన కూర్చుని సీత అని ప్రీతిగా నాతో మాట్లాడితే ఇవన్నీ నాకు గుణాలైపోతాయి. నువ్వు పక్కన కూర్చుని లేవనుకో, నువ్వు నా పట్ల పెడముఖంతో ఉన్నావనుకో, ఎన్ని భోగభాగ్యాల మధ్య నుండని నువ్వు ఇలా ముఖం తిప్పితేనే నాకు అవి విషమైపోతాయి. అలాంటిది నువ్వు లేకుండా నేను ఇక్కడ పరవాన్నాలు తింటాను, నువ్వేమో అరణ్యంలో ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతావా? ఈ కష్టాలన్నీ విని రాముడు ఎలా ఉన్నాడో అని తలుచుకుంటూ హంసతూలిక తల్ప మీద నేను పడుకోనా? ఎలా పడుకుంటాను రామా? నువ్వు నా పట్ల ప్రీతితో ఇలా చూడు చాలు, నాకు ఈ అరణ్యం అంతా శోభాయమానం అయిపోతుంది, నేను నీ పక్కన తిరుగుతాను. ఇంకొక మాట చెప్తున్నాను, త్వయాచ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ తద్వియేగేన మే రామ త్వక్తవ్యం హ జీవితం అధచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శృతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే అని ఆవిడ కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపః రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతంబతలోకోయ మజ్ఞానాద్యది వచ్చసి తేజోనాస్తి పరం రామే తపతీత దివాకరే నత్వహం మనసాం మనసాప్యన్యం ద్రష్టాస్మి తదృతేనఘ తయా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాంసని యస్య పద్యంచ రామార్థ యస్య చార్ధే వరుధ్యసే తం తస్య భవ వశ్చస్య విధేయశ్చ సదానఘ అని. నాయన రామచంద్రమూర్తి, నీతో ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు కూడా విను. నాకు చిన్నతనంలో పెద్దలైనటువంటి వారు నాకు కూడా ఒక మాట చెప్పారు. ఏమని? నీకు కూడా ఒక ధర్మం ఉంది, నువ్వు ఆ ధర్మం పాటించాలని చెప్పారు. నువ్వు పెద్దల మాట విని కదా విడిపోతున్నానంటున్నావు తండ్రి మాటకి. నాకు తండ్రి మాట ఇచ్చారు, నాకు కూడా తండ్రి ఒక మాట చెప్పారు వివాహం చేసినప్పుడు. నీకు తండ్రి ఏమని చెప్పాడు? 14 ఏళ్ళు అడవికి వెళ్ళమని చెప్పాడు. నా తండ్రి కూడా నాకు చెప్పాడు నీతో పంపించేటప్పుడు. ఏమని చెప్పాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్యచైనాం భద్రంతే పాణింగృహ్మీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. నీ వెంట నీడలా వస్తుందని చెప్పాడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ నీడ అంతఃపురంలో ఉండదుగా. అందుకని నీ పెద్దలు చెప్తే నువ్వు అరణ్యానికి వెళితే, నా పెద్దలు చెప్తే నేను నీ నీడలా రావాలిగా. అంటే నువ్వు పితృవాక్య పరిపాలన చేసేవాడివి, నేను పితృవాక్య పరిపాలన చెయ్యని దాన్నా, మరి నేను రావద్దా? నీకు బ్రాహ్మణులంటే అంత గౌరవం అంటావే. నాకు చిన్నప్పుడు బ్రాహ్మణులు జ్యోతిష్యం చెప్పారు నువ్వు కొంతకాలం వనవాసం చెయ్యాల్సి ఉంటుందని. అందుకని నాకు వనవాసం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైందని అర్థమైపోతోందిగా. అందుకని నేను నీతో రావద్దు, అంతఃపురంలో ఉండు, అంతఃపురంలో ఉండు, నిన్నిక్కడ అందరూ రక్షిస్తారు, అక్కడ పులులుంటాయి సింహాలుంటాయంటావు, ఏం నువ్వు రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? భూతములకు మహాభూతంలో కోదండం పట్టుకుని నిలబడతావే? ఇవాళ ఏమయ్యాలో చేతకాని వాళ్ళే మాట్లాడతావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలియక మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. ఇది అధిక్షేపణ కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మీరు సీతమ్మ తల్లి రాముణ్ణి దైవంగా చూసి ఏదో దైవాధిక్షేపణ చేసింది అని మీరు భావన చేస్తే మళ్ళీ రామాయణం యొక్క సహజత్వం నుంచి మీరు పక్కకి వెళ్ళిపోయినట్టే. ఎంత సీతమ్మ కానివ్వండి, 14 ఏళ్ళు నేను వెళ్ళిపోతాను, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడుండు, అక్కడ ఇంతంత ముళ్ళుంటాయి, నా కాల్లో గుచ్చుకుంటాయి, సింహాలు అరుస్తుంటాయి, ఆకుల మీద పడుకుంటాను, తేనె తాగుతూ ఉంటానంటే ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎక్కడో అరణ్యాల్లో ఉంటాడు. తను మహాపతివ్రత అయి ఇక్కడేమో తన అందరికీ సేవలు చేస్తూ ఉంటుందే, ఆయనేమో అడవిల్లో ఉంటాడా? ఎంత కడుపు మంట వచ్చేస్తుంది, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, అడవిలు కష్టంగా ఉంటాయంటే నేనేమో సుఖపడిపోవాలనుకునేదాన్నే, నువ్వేమో తండ్రి కోసం ఎంత కష్టాలైనా పడిపోతావా? ఎంత మాట అన్నావా? ఆయనకి ఆక్రోశం వచ్చేసి ఏ అవన్నీ ఉంటే ఏ నువ్వు రక్షించలేవా? ఏ చేతకానివాడివా? నువ్వు ఆడదాని అనుకుని మా నాన్న ఆడదానివని తెలియక మా నాన్న కన్యాదానం చేసాడు. అలా అలా మాట్లాడకపోతే అంత బాధ సీతమ్మ పొందనట్టు. అంత బాధ పొందితే తప్ప ఆవిడ మహాపతివ్రత కానట్టి. అంత బాధ పొందింది కాబట్టి ఆ నోటంటే ఆ మాట వచ్చింది. అందుకని నా దృష్టిలో ఆ శ్లోకం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకని అంత అందంగా అంత సహజత్వంతో ఆ శ్లోకాన్ని చెప్పింది తల్లి. చెప్పి ఒక మాట చెప్పింది, రామా నన్ను కౌశల్య సేవ చేయి, దశరథుడి సేవ చేయి, భరతుడు చూసేటప్పటికీ జాగ్రత్తగా ఉండు, భరతుడు పెద్దవాడు రాజ్యం చేస్తాడు, ఇన్ని మాటలు చెప్తున్నావు, నువ్వు తండ్రి గారికి సేవ చేయి ధర్మం. నేను కాదన్నా, నేను కూడా మామగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు. నువ్వు తల్లిగారికి సేవ చేయి ధర్మం, నేను కూడా అత్తగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ కాళ్ళు పట్టడానికి నేను పక్కన ఉండను, నీకు ఇంత తేనె పట్టడానికి నేను పక్కన ఉండను. నువ్వు అంత బాధపడుతూ ఒక్కడివి తిరుగుతుంటే నా పమిట కొంగుతో నీ చెమట తుడవడానికి నేను ఉండను. నేను నిన్ను వదిలేసి వీళ్ళందరికీ సేవలు చేయనా? ఏమైనా యుక్తంగా ఉందా అది? నువ్వు ఉన్నప్పుడు నేను సేవలు చేస్తే అర్థం ఉంది, నీ సేవ మాని వీళ్ళ సేవలు నేను చెయ్యడం ఏమిటయ్యా? అందులో నాకు ఏ తృప్తి ఉందని చెయ్యను, నా మనసు ఆక్రోశించిపోతుంటుంది నీకోసం. నాకు కావలసినది నీ సేవ రామా, నేను నీతోనే వస్తాను. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు సూర్యుడి వంటి తేజస్సున్నదానివి. సీతమ్మ తల్లి అధిక్షేపించి మాట్లాడాలంటే ఈ మాట చెప్పదు కదా, నువ్వు సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడివి. ఎవరైనా సూర్యుని వంక చూసి ఈ సూర్యుడిలో తేజస్సు లేదు అనగలడా? ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. అలా రామా నీ యందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. పైగా నీకొక మాట చెప్తున్నాను, తేనె దొరకని, పండు దొరకని, ఆకు దొరకని, ఒక జంతువు మాంసం ముక్క దొరకని. రామా నువ్వు నా పక్కన కూర్చుని, సీత ఇవాళ తేనె ఒక్కటే దొరికింది, మన ఇద్దరం తాగుదాం అని చెప్పి నీతో కలిసి ఇంత తేనె తాగితే నా కడుపు నిండిపోతుంది రామా, నీతో కలిసి ఒక పండు తింటే నా కడుపు నిండిపోతుంది రామా, నీతో ఒకవేళ నీకు లేక నాకు లేక ఒకరోజు ఉపవాసం ఉండిపోతే
నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను రామా, నిన్ను నేను ఎప్పుడు నాకు ఆహారం పెట్టు, అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను రామా. నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే అరణ్యానికి వెళ్ళాక మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా అమ్మ ఎలా ఉందో, మా మామగారు ఎలా ఉన్నారో, అయోధ్య ఎలా ఉందో అంటాను అనుకుంటున్నావా రామా? నేను అలా అనేదాన్ని కాదు, అది నా శీలం కాదు. నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను రామా, నన్ను మాత్రం తీసుకెళ్ళు. నీ పక్కన కూర్చుని ఇంత తేనె తాగని నా కడుపు నిండుతుంది. ఇక్కడ కూర్చుని పంచభక్ష పరమాన్నాలు తినమను. నేను ఒక క్షణం నిన్ను విడిచి బ్రతకలేను. బ్రతకలేనన్న మాట చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నేను మరణించడం కన్నా నువ్వు వెళ్ళిపోయే లోపల నేను మరణిస్తే నువ్వు ఉండగా నీ తొడ మీద నా తల పెట్టుకుని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను. నన్ను నమ్మావా నీతో తీసుకెళ్ళు, నన్ను నమ్మలేదా నా ప్రాణాలు విడిచిపెట్టేయడానికి అనుమతి ఇచ్చేసేయి అని చెప్పి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకుని ఆయన గుండెల మీద పడి ఇంతకు ముందు ఎన్నడూ అలా ఏడవడం చేతకాని సీతమ్మ కంటి వెంట చెరువులోని నీరు పద్మంలోంచి కిందకి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్టు వెక్కి వెక్కి ఏడ్చేసిందట. ఏడ్చేస్తే రాముడు అన్నాడు, సీత నిన్ను విడిచి నేనుండగలనా? ఒక్క క్షణం బ్రతకగలనా సీత? ఎలా ఊహించావు నేనుంటానని? 14 ఏళ్ళు నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు? నేను ఉండలేను. కానీ ఒక భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి కూడా భార్యని నువ్వు నాతో రాని శాసించకూడదు. ఇది పురుష ప్రపంచం నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఎందుకని? అది కష్టమని తెలుసు, ఇచ్చేవా ఏం పర్వాలేదు అంటాం కాదు, శాసించడం కాదు, అది చాలా కష్టం, నేను వెడతానన్నారు. అంటే ఆవిడేమంది, అగ్రతస్థే గమిష్యామి మృద్నంతీ కుశకంటక అన్నది. ఇంతంత ముళ్ళుంటాయన్నావు కదా, శిష్యులు ఋషుల యొక్క శిష్యులు దర్భలు కత్తిరించేస్తారు, దర్భలు ఇంతంత పైకుంటాయి. రామా నువ్వు పాదం వేస్తే కింద నుంచి పైకి వచ్చేస్తుంది ఆ దర్భ, నెత్తులు కారిపోతుంది. అందుకని నేను ముందు నడుస్తాను, నడిచి ఆ దర్భల్ని తొక్కేస్తాను, తొక్కేస్తే మెత్త పడిపోతాయి, అప్పుడు నువ్వు వెనకాల నడిచొద్దు కానీ రామా. ఈ మాట అండంలో ఒక భార్యాత్వం ఉంది. ఆవిడ నిజంగా అర్భకురాలు, ఆవిడేం చెయ్యలేదు, కానీ భర్తకి ఎంతో కష్టం వచ్చింది. అయితే నేనేం చేయలేనండి, నా వల్ల ఏమవుతుంది, నా ఒంట్లో బాగుండదు అని కూర్చుంటుందా భార్య? కూర్చోదు. అది ఎంత కష్టం ఆవిడ చెయ్యలేనిది అని తెలుసున్నా కూడా ఏమంటుంది, నేను ముందెడతానండి, ఆ కష్టం ఏదో నన్ను పడిపోనివ్వండి అంటుంది. తప్ప భర్త కష్టపడిపోతుంటే తను చూస్తూ ఊరుకోగలదా? ఊరుకోలేదు. ఇది భార్య సనాతన ధర్మంలో భార్య యొక్క గొప్పతనం. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక భర్త కుర్చీ వేసుకుని అటకమించి సామాను తీస్తున్నాడు అనుకోండి, ఒక పక్క చీపురు కట్టలు ఒక పక్క కత్తిపీట కింద పడుతున్నాయి అనుకోండి, భార్య చీపురు కట్టల వైపు కెడుతుందా కత్తిపీట వైపు కెడుతుందా? ఒకవేళ కత్తిపీట వైపుకి భర్త ఉంటే భర్తని తోసేసి కత్తిపీట కిందకి భార్య ఎడుతుంది ఈ దేశంలో ఇప్పటికీ కూడా. అందువల్ల బతికాం మనం. ఎందుకు బతికామంటే తన ప్రాణమే పోయినా తన భర్తని రక్షించుకోవడమే మొదటి లక్ష్యం. ఆ తర్వాత వాడు రెండో పెళ్లి చేసుకున్నా పాపం ఆవిడికేం బాధలేదు, ఎందుకని 6 నెలలు అవ్వదు వీడు మాత్రం శుభలే కట్టుకు తిరుగుతాడు. స్త్రీకి ఈ జాతిలో అది చేత కాదు. అందుకని భారత జాతికి ఆర్ష జాతికి ఇంత గౌరవం ఉంది అని నేను కఠినంగా చెప్పడం కాదు, గర్వంగా చెప్పుకుంటున్నాను గుండెల మీద చేసుకుని. ఈ దేశానికి సంస్కృతి గౌరవం ఏదైనా ఉంటే అదే ఈ జాతి గౌరవం. అందుకని రామా నేను ముందు నడుస్తాను, దర్భల్ని తొక్కుతాను, మెత్త పడ్డాక నువ్వు నడిచిరా. ఇది ఇవాళ సీతమ్మ ఆర్ష జాతిలో ఉన్న స్త్రీలందరికీ ప్రతినిధిగా ఒక మహాపతివ్రత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. తన భర్తని విడిచి ఉండలేక రేడియో తెమ్మని టీవీ తెమ్మని ఏడవలేదు, నీతో అరణ్యానికి తీసుకెళ్లవేమో అని ఏడిచింది, కంఠం పట్టుకుని ఆయన గుండెలు తడిసిపోయేటట్టు ఏడ్చింది. ఏడిస్తే సీత నాకు తెలుసు నేను ఉండలేను నిన్ను విడిచి, కానీ ఇంత కష్టానికి సీత విడదాం పెట్టి సద్దే అని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చిన తరువాత సీత రా అనడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నువ్వు ఇంత స్థిర నిర్ణయంతో ఈ మాట అనడం, నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుండయ్యాను, అందుకు నా మాట అన్నాను అని తవ సర్వమభిప్రాయ మవిజ్ఞాయు శుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. అంతక తప్ప నిన్ను రక్షించలేనంత చేతకాని వాణ్ణి కాదు సీత, తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ దానం చేసేసయ్యన్నాడు. ఈ మాట రాముడు తప్ప వేరొకడనలేడు. ఎందుకని 14 సంవత్సరాలు సీత రత్నాలు వజ్రాలు అవన్నీ లాకర్లో పెట్టాయి, నీ బంగారం సామానంతా లోపల బ్యాంకులో పెట్టాయి, లేకపోతే ఇక్కడ మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకైనా మంచిది మా అమ్మకు పట్టుకెళ్ళి ఇచ్చే పూజామందిరం పీట కింద పెట్టేస్తుంది, తలుపులు అవి జాగ్రత్తగా తాళాలి అని చెప్పలేదు. అలా చెప్తే రాముడు ఎందుకవుతాడండి? 14 ఏళ్ళు మనం ఈ ఇంట్లో ఉండేది లేదు, ఎందుకు ఆ తల్పం? రత్నాలతో తోయబడినటువంటి తల్పం ఎందుకు? అందుకని సీత మన దగ్గరున్న రత్నాలు ఇప్పటి వరకు దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడిగా నాకు నా ఖాతాలో జమ అయినటువంటి ద్రవ్యం కోశాధికారిని పిలిచి అంతా తీసుకొచ్చేయమన్నాడు. తీసుకురమ్మని ఈ ధనం అంతా దానం చేసేసాయి. సుబ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళందరికీ దానం చేయి. ఈ దానాలు చూసి మా అమ్మ పొంగిపోవాలి, ఎన్ని దానాలు చేశాడో నా కొడుకని. అంటే ఆఖరికి తన బట్టలు, తన కేయూరాలు, తను వేసుకునేటటువంటి ఆభరణాలు అన్ని సీతమ్మకిచ్చి దానం చేయడానికి సిద్ధం చేసి వశిష్ఠుని యొక్క కుమారుడైన సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పాత్రత ఉండాలి, దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. మీరు పట్టుకెళ్ళి ఓ వెండి చెంబిస్తే ఆ వెండి చెంబు పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని ఆయన సాయంకాలం కనపడని చోట కనపడి ఆ పుచ్చుకున్న దాంతో రోడ్డు మీద పడి మీకు దర్శనం ఇచ్చాడనుకోండి, ఉపయోగం ఏమిటి ఆయనకి దానం ఇచ్చి? అందుకని దానం ఇచ్చేటప్పుడు ఉపయోగించుకునేవాడికి దానం ఇవ్వాలి. అందుకని సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పిలిచి వశిష్ట మహానుభావుడి యొక్క కుమారుడు కనుక ఆయనకి దానమిద్దాం, మిగిలినటువంటి గోవులు మొదలైనటువంటివన్నీ బ్రాహ్మణులకి దానమిద్దాం పిలవమన్నాడు. ఇది త్యాగంతో బ్రతకడం అంటే రాముడంటే. ఈ మాటలన్నీ వింటున్నట్టంతకు ముందే అక్కడికి వచ్చినవాడు ఎవరు? లక్ష్మణుడు. లోపలికి మాత్రం రాడు ఇక్కడ ఒక్కచోట, ఎందుకని భార్యాభర్తలు ఉన్నారు కనుక. అక్కడ ధర్మమే, ఎంత కోపిష్టివాడైనా అక్కడ కూడా వచ్చేయకూడదు. ఎంత అవకాశమున్నా, నీకు ఎంత మర్యాదనిచ్చినా ఆయన తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వచ్చేసి అంటూ ఉండకూడదు, అదో గౌరవం. వారు వారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి. అందుకని లక్ష్మణుడు దూరంగా ఉన్నాడు. ఇవేమీ ఆయన చెప్పరు, కానీ అందంగా మాట్లాడతారు. అందుకని బయట ఉన్నాడు లక్ష్మణుడు అన్నారు. ఎప్పుడు వచ్చాట? నువ్వు సీత నాతో రా అన్నాక వచ్చాట లోపలికి. పరిగెత్తుకుంటూ వచ్చి సభ్రాతుశ్చరణౌగాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతియశాం రఘవంచ మహావ్రతం. రామచంద్రమూర్తి యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నారట. సీతమ్మ తల్లి మహాకీర్తివంతురాలైనటువంటిది, మహా పరాక్రమవంతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇద్దరి ముఖాల వంక చూశారట, చూసి మాట్లాడుతున్నారట. ఏమని? అన్నయ్య నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనన్నయ్య, నువ్వు నాకు అనుమతి ఇచ్చావని అనుకున్నాను, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో రావద్దంటావో అని భయం పట్టుకుంది అన్నయ్య నాకు, అందుకని చెప్పి నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేను ఉన్నమాట చెప్పేస్తాను. నువ్వు కానీ నన్ను రమ్మనే అను అన్నయ్య. అన్నావా, మీ ఇద్దరు హాయిగా కొండల మీద, పర్వతాల మీద, గిరుల మీద, చెట్ల కింద, సరోవరాల్లోనూ సంతోషంగా తిరగండి. నేనేం చేస్తానో తెలుసా అన్నయ్య? పర్ణశాల నిర్మిస్తాను, మీకు కావలసిన కందమూలాలు తెస్తాను, తేనె తెస్తాను, మీ ఇద్దరు సంతోషంగా అవి తాగుతూ తింటూ ఉంటే నాకు పరమానందంగా ఉంటుంది అన్నయ్య అన్నాడు. లక్ష్మణుడంటే ఇది. అంతేకాని అన్నయ్యకి అరణ్యవాసం వచ్చిందని తెలియగానే ఒకవేళ సుమిత్ర రాముడు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పే, లేకపోతే ప్లగ్ తీసేయి అని చెప్పి దాక్కుంటే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు? అలా అయితే లక్ష్మణుడు అవడు. తన భార్యని ఒకరు శాసించకపోయినా, అరణ్యాలకి వెళ్ళవయ్యా అని చెప్పకపోయినా, ఇప్పుడు ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది నాకు రాముడికి. అయోధ్యలో ఉంటే చాలామంది సేవ చేస్తారు, అరణ్యంలో ఉంటే నేను ఒక్కడనే చెయ్యొచ్చు అని పరిగెత్తినవాడు లక్ష్మణుడు. ఇది భక్తి ఎక్కడుందో, సేవ ఎక్కడుందో, ఎక్కడ కైంకర్యమునందు నిష్ట ఉందో అది లక్ష్మి, అది లక్ష్మణుడు. అందుకని అన్నయ్య నేను వస్తానన్నయ్య, కాదనకన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నాన్న నిన్ను రమ్మందును, కానీ నువ్వు కూడా నాతో వచ్చేస్తే కౌసల్యనెవరు చూస్తారు, సుమిత్రనెవరు చూస్తారు? కైకమ్మ రేపు పొద్దున్న భరతుడికి రాజ్యాభిషేకం అయిపోయిన తరువాత కౌసల్యని సుమిత్రని సరిగ్గా చూస్తుందా? నువ్విక్కడుంటే కాస్త కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తావు కదరా, అందుకని తండ్రి నా మాట వినరా ఇక్కడుండు అన్నాడు. అంటే చూడండి, చంటి పిల్లలు చిన్న పిల్లలు మాట్లాడతారు, లక్ష్మణుడి మాట అలాగే ఉంటుందంతే. రే ఈ ఆదివారం సినిమాకి వద్దు, వచ్చే ఆదివారం మళ్ళీ అమ్మ నేను వెళ్తాను, నాన్న నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను, సోమవారం గ్రాండ్ టెస్ట్ అంటున్నావు కదా నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు అన్నారనుకోండి, సినిమాకే వచ్చేయాలనేటటువంటి వ్యామోహం అపారంగా ఉన్నవాడు ఏమంటాడు, అవన్నీ నేను ఎప్పుడో చదివేశానండి బాబు, 4 రోజుల క్రితం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రైవేట్లో టెస్ట్ పెట్టుకుంటే 150 మార్కులు వేసేసి నీ పేపరు అబ్దుల్ కలాం గారు దిద్దాలి రా అన్నారండి మా ట్యూషన్ మాస్టర్, అవన్నీ వచ్చేసాయండి బాబు, ఇంకా చదివితే నాకు ఇబ్బంది ఉంది, ఇంకా చదివేశాను అనుకోండి ఉన్నావు మర్చిపోతాను, సినిమాకి వస్తే నాకు రిలీఫ్ కింద ఉంటుంది బాగా రాయగలనంటాడు. అలా లక్ష్మణుడు అంటాడు, చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే అంటాడు, ఏమిటన్నయ్యా కౌసల్యని సుమిత్రని నేను చూడడం ఏమిటన్నయ్యా, కౌసల్య దగ్గర 1000 గ్రామాలు ఉన్నాయి, ఆవిడ సహస్ర గ్రామాధికారిని, నాలాంటి వాళ్ళని మా అమ్మ సుమిత్ర లాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది, నేను ఆవిడ్ని చూడడం ఏమిటి, ఆవిడ్ని పోషించడం ఏమిటి, అన్నయ్య అన్నయ్య ఇంక ఇలాంటి సాకులన్నీ చెప్పకన్నయ్యా, నాకు జవాబులు చెప్పడం రాదు, వచ్చే లక్ష్మణాన్ని ఒక్క మాట అన్నయ్య చాలు నేను గవ పెట్టి చదివేసుకుంటానన్నాడు. చూశాడు, చూసి లక్ష్మణాన్ని ఇలాంటి వాడు నాకు అనుజుడిగా పుట్టడం నా అదృష్టం రా, నిన్ను విడిచి నేను ఉండగలనా లక్ష్మణ, నువ్వు వచ్చేయి అన్నాడంతే ఇంకా మా ముత్యాలు సత్యనారాయణ ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తాడంతే. గబగబా వదిన అన్నయ్య దానం ఇచ్చేయమన్నాడు కదా, సుయజ్ఞుడు వెళ్ళి కాకేసుకు వచ్చేస్తాను అన్నాడు, పరిగెత్తుకుంటూ సుయజ్ఞుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సంతోషమో అన్నయ్య అంటే, అన్నయ్యకి ఏదైనా బాధ వచ్చిందంటే మాటలో క్రౌర్యం ఉంటుంది. అన్నయ్య గురించి మాట్లాడాలనుకోండి ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి, సుయజ్ఞ సుయజ్ఞ నువ్వు ఒక్కసారి అంతఃపురానికి రావాలి, ఇప్పటి వరకు ఎవ్వరూ ఇక్ష్వాకు వంశంలో ఏ పని చెయ్యలేకపోయారో అంత గొప్ప పని చేయడానికి రామచంద్రమూర్తి ఉద్యుక్తుడవుతున్నాడు, చూద్దూ కానీ రా అన్నాడు, దానం పుచ్చుకోవడానికి రా అనలేదు. మా అన్నయ్య గొప్ప, ఎప్పుడు అన్నయ్య గొప్పే, అక్కడ మాట్లాడితే అలా మాట్లాడతాడు. అన్నయ్యకేమైనా కోపం, అన్నయ్యకి కష్టం వచ్చిందా, తన అవధులు తప్పిపోతాడు, అంత కోపం ముందు వచ్చేస్తుంటుంది. రామాయణ వాసాంతం లక్ష్మణుడి క్యారెక్టర్ అంతే. ఎందుకని, కైంకర్య ప్రీతి, సేవ చేయడం అంటే ఇష్టం, ఆయనకి బాధ వస్తే తట్టుకోలేడు. అందుకని సుయజ్ఞుణ్ణి తీసుకొచ్చేశాడు, తనకున్న సామాన్లన్నీ దానం చేసేశాడు, ఆ తర్వాత మిత్రులందరినీ పిలిచాడు, ఎంత ఆనందమో నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాడు మహానుభావుడు రాముడు, అసలు సుమిత్ర దగ్గరికి వెళ్ళి చెప్పను కూడా లేదు లక్ష్మణుడు, ఎందుకంటే గుర్తుండదు రాముడే ఆయనకి తల్లి తండ్రి దైవం పోషకం అన్నీ రాముడే, రాముడితో వెళ్ళిపోతున్నాడు నేను ఇంకోటి చెప్పడం ఏమిటి అంతే, ఎంత ఆనందమో రాముడితో వెళ్ళిపోవడం అంటే. అందుకని రామా నేను వచ్చేస్తానని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను, పెట్టి సర్దేసుకున్నాను అంటే నిజంగా అలా అన్నానని అనుకోకండి మహాప్రభు, అన్నానంతే అని తనకున్న వస్తువుల్ని సంభారాల్ని అన్నిటినీ కూడా దానం చేసేశాడు, దానం చేసేసి సిద్ధపడ్డాడు. ఇప్పుడు రామ లక్ష్మణ మో సీతమ్మలు కలిసి ఒక్కసారి బయలుదేరి దశరథ మహారాజు గారి మందిరానికి వెళ్ళి తన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి దండకారణ్యానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అమ్మయ్యా నేను తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠితుణ్ణి చేయగలిగినటువంటి పరమాద్భుతమైన అవకాశాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను, మా అమ్మ ఆశీర్వచనాన్ని పొందాను అని రాముడు తృప్తిగా ఉన్నాడు, రాముడితో వెళ్ళడానికి అనుమతి లభించిందని సీతమ్మ తృప్తిగా ఉంది, సీతారాములతో వెడుతున్నానని లక్ష్మణుడు తృప్తిగా ఉన్నాడు అని ఒక మంగళప్రదమైన వాక్యంతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు చూద్దురు గాని కై కౌసల్య పాత్ర ఎలా మారిందో, కైకమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అక్కడికి వెళ్ళాక, 2 పాత్రలకి తేడా ఏమిటో, మనం ఎలా బ్రతకాలో, శ్లోకాలు ఎలా ఉంటాయో, వాల్మీకి మహర్షి కళ్ళ ఎదుట ఎలా నిలబెడతారో రేపటి రోజు ఉపన్యాసంలో మీరు దాని గురించి విందురు గాని. ఇవాళ మనం అలవాటు పెట్టుకున్నాం గనక ఆ రామనామాన్ని ఒక్కసారి 11 మాటలు స్తోత్రం చేసి బయలుదేరడం. అందుచేత పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము, ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము శ్రీరామనామము, గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది శ్రీరామనామము, పరమపదమును చేరుటకు దారి చూపునది శ్రీరామనామము, తల్లి వలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామనామము,
జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.